విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. ఓం నమశివాయై చ నమశివాయ. అమోఘమైన రుద్రతేజస్సు కృత్తికలు గంగానదీ తీరంలో ఉన్న రెల్లుగడ్డి సమూహంలో పారవేశారు. ఈ రెల్లుగడ్డిని శరవణము అని, శరత్ అని కూడా పిలుస్తారు. చాలా అత్యద్భుతమైన కాంతిస్వరూపమైన మహోష్ణకరమైన ఈ శివతేజస్సు ఆ రెల్లుగడ్డిలో పడగానే చల్లబడింది. రెల్లుగడ్డికున్న లక్షణం ఏంటంటే తాపాన్ని తగ్గించే శక్తి దానికి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో రెల్లుగడ్డిని ఇంటిపై కప్పు మీద వేసుకునేవారు. దానివల్ల వేసవకాలంలో ఉన్న తాపం తొలగుతుంది. ఒకప్పుడు ఈ రెల్లుగడ్డి ఈశ్వరుడి యొక్క పాదస్పర్శకు నొచ్చుకుంది. శివుడు హిమాలయ పర్వతాల్లో సతీవియోగంతో తిరుగుతూ ఉంటే రాళ్ల మీద కాళ్ళు పెట్టిన స్వామివారి పాదాలు కందిపోతాయేమో అని ఈ రెల్లుగడ్డి తమ మెత్తని పువ్వులు ఆయన పాదాల కింద వేశాయి. అప్పుడు ఆయన వాటి ప్రేమకు ముచ్చటపడ్డాడు. పరమేశ్వరుడికి కాళ్ళు కందిపోవడం ఏమిటి, ఈ రాళ్ళు ఏమిటి, రప్పలు ఏమిటి, ఓ లెక్క అయినా మీకు నా మీద ప్రేమ కలిగింది. ఈ సృష్టిలో ఏ ప్రాణికి లేనటువంటి విచిత్రమైన ప్రేమ మీకు నా మీద ఉన్నది. అందుకే నా కాళ్ళు కందిపోకుండా ఉండడానికి మీ పువ్వులు, ఆ మెత్తని పువ్వులు నా కాళ్ళ కింద వేశారు. కాబట్టి ఈరోజు నుంచి రుద్ర తేజస్సుని తట్టుకునే శక్తి మీకు ఇస్తున్నాను. భయంకరమైన ఉష్ణమును తట్టుకునే శక్తి ఇస్తున్నాను. మీ పక్కన కూర్చుని జపం చేసేవాడికి ఈ జన్మలోనే కైలాస ప్రాప్తి కూడా ప్రసాదిస్తున్నాను అని వరం ఇచ్చాడు. అందుకనే రెల్లుగడ్డి పక్కన పెట్టుకుని తపస్సు చేస్తూ ఉంటారు చాలామంది ఋషులు. విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేశాడు ఒకప్పుడు రెల్లుగడ్డి పక్కన. వశిష్ఠుడు రెల్లుగడ్డి పక్కన తపస్సు చేశాడు. కాశీలో చాలా కాలం శివోపాసన చేసేవాళ్ళు రెల్లుగడ్డి తెచ్చుకునేవారు. ఔరంగజేబు కాలంలో కంప అయిపోయింది కానీ అంత పూర్వం వరకు కాశీ అద్భుతంగా ఉండేది. కాలప్రభావం వల్ల ఒక్కోసారి ఈ ఉపాసనలు మారిపోతూ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా మనం భక్తితో శ్రద్ధతో రెల్లుగడ్డిని ఇంటికి తెచ్చుకున్నా, ఈ సోమవారం వచ్చినప్పుడు, పూర్ణిమ తిథులు వచ్చినప్పుడు, అష్టమి నక్షత్రం వచ్చినప్పుడు, ఆర్ద్ర నక్షత్రం వచ్చినప్పుడు అటువంటి కాలములలో రెల్లుగడ్డి కానీ రెల్లు పువ్వులు కానీ శివ సన్నిధానంలో ఉంచితే ఆ పూజ మహోపాసన అవుతుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ఆ రుద్రతేజస్సు అటువంటి పవిత్రమైన రెల్లుగడ్డిలో పడింది. పతితం తత్ర తద్రేతో ద్రుతం బాలో బభూవః. తెల్లని మహాకాంతి స్వరూపమైన ఈ రుద్ర తేజస్సు ఆ రెల్లుగడ్డిలో పడి పడడంతో అందమైన బంగారు వర్ణంలో ఉన్న ఒక బాలుడిగా మారిపోయింది. పరమసుందరాకారుడు ఆ బాలుడు, సకల సౌభాగ్యాలు కలిగిన వాడు, శోభ కలిగిన వాడు, రుద్రుడి వలె మహాతేజస్శాలి. అతన్ని చూస్తే ఎవరికైనా ప్రేమ కూడా కలుగుతుంది. అటువంటి పుత్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సరిగ్గా ఈ రుద్ర తేజస్సు ఒక పుత్రుడి ఆకారం ధరించినటువంటిది. మార్గశీర్ష మాసము శుక్లపక్షము షష్ఠీతిథి, ఆ రోజున ఆ శిశువు భూమండలం మీద రూపుదిద్దుకున్నాడు. అదిగో ఆయనే శివకుమారుడు అని పిలువబడ్డాడు. కొంతకాలం పోయాక మనం షార్ట్కట్గా కుమారస్వామి అన్నాం. నిజానికి శివకుమారస్వామి ఆయన. భగవద్గీత శబ్దం గీతగా ఎలా మారిందో పరమాత్ముడైన కుమారుడి యొక్క పేరు కూడా ఎప్పుడూ కుమారుడిగా కూడా ఉంటాడు గనక ఆయనకి వార్ధక్యం లేదు గనక శివకుమారుడి బదులుగా కుమారుడు అని పిలువబడ్డాడు. ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం అండి. పూర్ణిమ తిథి సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజున కుమారస్వామి వారి జన్మతిథికి సంబంధించిన కథలు విన్నాం. కుమారుడి కథ వింటే వాళ్ళ నాన్నగారికి ఎంతో ఆనందం కలుగుతుంది. సోమవారం వచ్చిందంటే పూర్వకాలం అంతా సరిగ్గా సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో రుద్రార్చన చేసి రుద్రుణ్ణి పూజించేవారు. అలాగే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీచక్రంలో ఆవాహన చేసి దేవీ ఖడ్గమాల వంటి స్తోత్రాలతో కుంకుమ పూజ చేసేవారు. ఇవాళ మన అదృష్టం పూర్ణిమ కూడా మనకు కూడా మన ఆలయంలో శ్రీచక్రార్చన జరుగుతోంది. శారదా పరమేశ్వరి సన్నిధానంలో మహానుభావులైనటువంటి విప్రోత్తములంతా ఒక చోట చేరి అటు అమ్మవారి యొక్క మహిషాసురమర్దిని యొక్క విగ్రహము పెట్టుకుని శ్రీచక్రము పెట్టుకుని ఎంతో భక్తితో సాయం సంధ్యా సమయంలో వాళ్ళంతా కుంకుమ పూజ చేస్తున్నారు అమ్మకి. ఇటువంటి పర్వదినం నాడు కుమారస్వామి వారి యొక్క జన్మకథ వినడం చాలా గొప్పదట. సకల సౌభాగ్యాలు ఇస్తుంది, ముఖ్యంగా పిల్లలకి ఆరోగ్యం పెంచుతుంది ఈ కథ. ఈ కుమారుడు పుట్టి పుట్టడంతో భూమి పులకించిపోయింది. మహానుభావులు పుడితే భూమి మీద శుభ శకునాలు వస్తాయి, పాపాత్ములు పుడితే భూకంపాలు వస్తాయి, దుర్యోధనుడు పుడితే నక్కలో కుక్కలో కూసాయి, భూమి అంతా కంపించిపోయింది, ప్రపంచం నాశనమైంది. మన కుమారస్వామి వారు పుట్టగానే భూమి సంతోషించింది. కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలిగిందట. పార్వతీదేవికి స్తనాల్లోంచి పాలు వచ్చాయని చెప్పే రకంగా సుస్పష్టంగా శివకుచాభ్యాం శుశ్రావ పయ ఆనంద సంభవం. ఆనంద సంభవం, ఆనందం వల్ల కుమారస్వామి పుట్టిన వేళా విశేషం వల్ల ఆవిడకి మనస్సులో ఆనందం కలిగింది. అందువల్ల ఆవిడ స్తనముల నుండి పయహ పాలు శుశ్రావ ధారగా ప్రవహించి గంగానదిలో ప్రవహించేట. ఇక ఇంద్రాది దేవతలకు ఆనందం కలిగింది. ఋషులైతే పులకించిపోయారు, స్త్రీలు పరవశించిపోయారు. వారు వీరు అని కాదు, ఈ ప్రపంచంలో జ్ఞానం కలిగిన వాళ్ళు భగవద్భక్తి కలిగిన వాళ్ళంతా సంతోషించారు. ఒక్క రాక్షసుల యొక్క గర్భాలు పగిలిపోయాట. రాక్షస స్త్రీలు కడుపులు ధరించిన వాళ్ళ కడుపులకి స్రావం అయిపోయింది. అంటే ఈయన పుట్టాక ఎలాగో చంపుతాడు, ఆయన చంపేలోపు మీరే చావండ్రా అని తల్లులు చెప్పారా అన్నట్టుగా కడుపులో ఉన్న శిశువులు పగిలి ముందే బయటకు వచ్చేసారు. ఇంకా రాక్షసులకైతే గుండెపోట్లు వచ్చాయి, చాలామందికి హార్ట్ అటాకులు వచ్చాయి. కార్డియాలజిస్టులు ఆ రోజుల్లో లేరు పాపం, అలా అయిపోయిందట వాళ్ళ బతుకు. అందువల్ల పాపాత్ములకేమో దుఃఖము, మహాత్ములకు సుఖము, భూమండలం వంటి సమస్త లోకాలకి సౌఖ్యము, పంచభూతాలకి ఆహ్లాదము కలిగిస్తూ పరమాత్ముడైన కార్తికేయుడు ఆవిర్భవించాడు. కుమారస్వామి వారు ఆవిర్భవించారు. జై కుమారస్వామికి. ఈయన పుట్టి పుట్టగానే శ్రీమన్నారాయణుడు మొదలైన దేవతలంతా కుమారునికి జయం అని స్వస్తి వాచనాలు పలికారు. పుష్పవృషం కురిపించారు దేవతలు. ఇక నారదుడైతే చెప్పక్కర్లేదు, మంగళధ్వనులు చేస్తూ పాటలు కూడా పాడాడు. శారదాదేవి కూడా వీణ మీటింది హాయిగా. సరిగ్గా ఆ సమయంలోనే తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కేదారం కూడా చూద్దామని విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడికి తీర్థయాత్రలు అంటే ఇష్టం, ఆయనకి చలి మంచు అంటే భయం లేదు. అసలు యాత్రలంటే ఆయన భయపడనివాడు ఎవడన్నా ఉన్నాడంటే విశ్వామిత్రుడు ఆ కాలంలో. ఇప్పుడు నేను ఇప్పుడు ఆ విశ్వామిత్ర మహర్షి అనుకోకుండా అక్కడికి వచ్చాట. ఆయన వచ్చి రావడంతో ఎదురుగుండా బంగారం రంగులో మెరిసిపోతున్న పిల్లవాడు కనబడ్డాడు. ఈ పిల్లవాడు ఎవరో ఏమిటో ఆయనకి తెలియదు, కానీ చూసి చూడగానే నమస్కరించాలనిపించింది. ఒక్కొక్క వ్యక్తిని చూడగానే వినయంగా నమస్కరించాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే తిట్టబుద్ధి వస్తుందిట. దానికి గల కారణం ఆయా వ్యక్తులలో ఉన్న తేజస్సు అంటాడు శివపురాణంలో. మహాత్ముల యొక్క ప్రవర్తన మహాత్ముల యొక్క శక్తి మనకి తెలియకుండానే వారికి నమస్కారం చెయ్యాలి అనిపింపజేస్తుంది. అదే వాడిలో పాపలక్షణం ఉంటే అసహ్యించుకుని వెళ్ళిపోతాం. మహాత్ముడు శివుడి తర్వాత శివుడు అంతటి వాడు సర్వవ్యాపకుడైన కుమారుణ్ణి చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాడు. సుప్రసన్న ననామచ, ప్రసన్న మనస్సుతో నమస్కరించాడు. ఆ నమస్కారం కూడా ఆనందంతో నమస్కారం చేసుకున్నాడు. ఈ బాలుడెవరో మహాతేజస్యాలి. ఎందుకో ఇతనిని చూస్తూ ఉంటే నాకు శివుణ్ణి చూసినట్టు అనిపిస్తోంది అనిపించింది అనుకుని వెంటనే మహాత్మా తమరెవరు హఠాత్తుగా ఈ ప్రాంతంలో దర్శనమిచ్చారు, మిమ్మల్ని చూడగానే రుద్రసూక్తం పఠించాలనిపిస్తోంది, అదే పఠిస్తున్నాను అని రుద్రసూక్తం పఠించగానే ఆ బాలుడు వెంటనే మూడు కళ్ళు ఐదు ముఖములు పది చేతులు ఉన్న శివుడిలా కనబడ్డాడు. ఓరినాయనో, నేను రుద్రసూక్తం చదువుతూ ఉంటే నిజంగానే రుద్రుడిలా కనబడ్డాడు కాబట్టి నేను రుద్రుడేమో అనుకుంటూ ఉంటే ఎంతలో విష్ణువుగా దర్శనమిచ్చాడు. విష్ణువేమో అనుకుని మళ్ళీ ఆయన నారాయణ సూక్తం చదువుకునేలోపు అమ్మవారిగా దర్శనమిచ్చాడు. దేవీ సూక్తం చదువుతూ ఉంటే, దుర్గా సూక్తం చదువుతూ ఉంటే ఎంతలోనే కుమారుడు కాస్త మళ్ళీ కుమారుడైపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక క్షణం తెల్లబోయి ఈ ఎదురు ఉండ ఉన్నవాడు పరబ్రహ్మమయ్యి ఉంటాడు అనుకున్నట్ట. ఆ బాలుడు శివేచ్ఛయా మహాజ్ఞానిన్ నకస్మాత్వమిహాగత. ఓ మహాజ్ఞాని, అకస్మాత్ హఠాత్తుగా ఇక్కడికి నువ్వు వచ్చావు. ఈ హఠాత్తుగా నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? ఇదే శివేచ్ఛ. శివుడు నిన్ను ఆజ్ఞాపించి నీకు తెలియకుండానే నా దగ్గరకు వచ్చేలా చేశాడు. అందుకే శివాజ్ఞ లేదే చేమైనా కుట్టదన్నారు. నువ్వు ఇక్కడికి రావడం వెనకాతల శివుడికి ఒక సంకల్పం ఉంది, నాకు కోరిక ఉన్నది. నేను శివకుమారుణ్ణి, కుమారుడు అని నన్ను పిలుస్తారు. వేద విహితమైన సంస్కారం నువ్వు చెయ్యాలి. అనగా పుట్టి పుట్టగానే ఎంత గొప్పవాడైనా గొప్పవాడు కాడు. నేను కూడా భూమి మీద పుట్టాను, నాకు కూడా వెంటనే ఉపనయనం చెయ్యి, వేద సంస్కారం చెయ్యి, యజ్ఞోపవేతం చెయ్యి. నువ్వు నాకు ఈ పూట పురోధాస్త్వం, పురోహితుడివి కావాలి. దీనివల్ల భవిష్యత్తులో అందరూ నిన్ను పూజిస్తారు. కుమారస్వామి అంతటి వాడికి ఉపనయనం చేసిన పరమ పురోహితుడు విశ్వామిత్రుడని ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది అనగా ఆయన తెల్లబోయి, ఇంకా నన్ను అందరూ రాజర్షి అని అంటున్నారండి, బ్రహ్మర్షి అని పూర్తిగా అండం లేదు. నేను గాధిపుత్రుండి క్షత్రియుడే కదా, ఎంత తపస్సు చేసినా పూర్తిగా బ్రహ్మర్షి అని కొంతమంది పిలవడం లేదు కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, అందుకే నీ చేత ఉపనయనం చేయించుకుంటున్నాను, నీకు కూడా కీర్తి ఇవ్వాలనుకుంటున్నాను. మీ వంశంలో పుట్టిన మహానుభావులు కొంతమంది ఒకప్పుడు శివుడికి పౌరోహిత్యం చేయాలని కోరారు, ఆ కోరిక ఇప్పుడు నీకు తీరుస్తున్నాను. విశ్వామిత్ర, ఎందుకు ఇన్ని మాటలు? శివుడు చెప్పిందే వేదం. నేను నిన్ను బ్రహ్మర్షి అంటున్నాను. ఈ క్షణమే నువ్వు నా వరంతో బ్రహ్మర్షి అని పిలువబడుతున్నావు. వశిష్ఠాది మునుడు నిన్ను ఎంతో గౌరవంతో చూస్తారు. ఈ రహస్యం అందరికీ అప్పుడే బయటపెట్టకు. వశిష్ఠుడు తన నోటితో బ్రహ్మర్షి అనేదాకా నీవు బ్రహ్మర్షి అనే విషయం బయటపెట్టకు. కానీ నేను ఆల్రెడీ నీకు అభివృద్ధి ఇచ్చేశాను, నువ్వు నాకు సంస్కారం చెయ్యన్నాడు. అప్పుడు ఆయన ఆనందపడి తానే దగ్గర కూర్చుని ఉపనయనం శివపుత్రుడికి చేశాడు. ఎంత యోగం పట్టిందండి విశ్వామిత్రుడిగా పూట. అప్పుడు ఆయన మెచ్చుకున్నట్ట, విశ్వామిత్రాయ మునయే మహోతికారక ప్రభువు శివబాలోపి సుప్రీతో దివ్యజ్ఞానమదాత్పరం. నీకు ఈరోజు నుంచి దివ్య జ్ఞానం ఇస్తున్నాను, దీనివల్ల నువ్వు ఏది తలుచుకుంటే అవుతుంది. ఈ క్షణంలో భూమిని సృష్టించాలంటే ఇంకో భూమిని సృష్టించగలుగుతావు. అటువంటి శక్తి నీకు ఇస్తున్నాను. ఈ దివ్యజ్ఞానం వల్ల ఈ ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా తెలుస్తుంది. భవిష్యత్తులో నువ్వు అనేక శుభకార్యాలు చేస్తావు, యజ్ఞాలు చేస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరుగు లేకుండా ఉంటావు. నువ్వు ఒకవేళ పొరపాటు చేసి కోపం తెచ్చుకున్నా ఆ కోపం వల్ల వచ్చిన పాపం క్షణాల్లో తొలగిపోతుంది. సాధారణంగా కోపం వల్ల తపస్సు నాశనం అయిపోతుంది. ఎంత గొప్పవాడైనా కోపం వల్లేగా నాశనం అయిపోయేది. కోపం మహాపాపం అడి బాబోయ్, ఈ అన్ని ఇంద్రియాలని పాడు చేసేది, మనుష్యుల్ని సర్వనాశనం చేసేది క్రోధం. ఒక్క క్షణంలో క్రోధం వచ్చి మనిషి తన తపస్సు అంతా పాడు చేసుకుంటాడట. ఏళ్ల తరబడి కష్టపడి చేసిన తపస్సు అంతా ఒక్క క్షణ క్రోధంతో పోతుంది. తపస్సు చేసి శక్తి పొందడానికేమో ఏళ్ళు పడుతుంది, తగలేసుకోవడానికి ఒక్క క్షణం చాలు, కోపం చాలట. ఏదైనా అంతే కదండి, డబ్బు సంపాదించాలంటే పాతికేళ్ళు ముప్పైళ్ళు పదేళ్ళు వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఏడాదో మొత్తం మీద వ్యాపారం చేయడమో ఉద్యోగం చేయడమో నానా కష్టాలు పడాలి. ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు తగలేయడం అంతే ఒక రోజులో తగలేయచ్చు. తిరుపతిలో ఒక ఆవిడ 40 లక్షలు రాత్రి 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో పోగొట్టింది. ఆ ఒక్క పూట నా పురాణానికి రాలేదు. ఆవిడ ఏడుస్తూ వచ్చి నా మొగుడికి తెలిస్తున్నాడు చంపేస్తాడు, 40-50 లక్షలు పోగొట్టాను కాపాడంటే 40-50 లక్షలు ఎలా పోగొట్టావమ్మా, ఇంట్లోనే కూర్చున్నావు కదా అన్నాను. ఏం చెబుతానండి అంది, ఏం చెబుతావో చెప్పన్నా. ఇంట్లో కూర్చున్నది ఏదో షేర్ మార్కెట్లో పెట్టిందిట. ఇంట్లో కూర్చుని షేర్ మార్కెట్లో ఎలా పెడతాడో తెలియదు, బయటికి వెడితేనే నాకు మార్కెట్ తెలియదు, ఇంకా షేర్ మార్కెట్ ఏం తెలుస్తుంది, ఈ షేర్లో బోరు బోరు మరి ఏడుస్తూ అందులో డబ్బు ఏం తగలేసింది, ఏం తెలుస్తుంది, అది ఏదో ఉందిట మరి టిక్ 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 అని కంప్యూటర్లోనో ఫోన్లోనో కొట్టిందిట, ఏం చేసిందో తెలియదు, మొత్తం పోయిందిట. మా ఆయన చంపేస్తాడు. ఎంతకాలం అయిందమ్మా ఈ సంపాదించడానికంటే, నీకు 25 ఏళ్ళు కష్టపడి సంపాదించానండి అంది. మరి ఎంతకాలంలో తగలేసావు, 2 గంటలు అంటే 120 నిమిషాల్లో తగలేశానండి. ఇది పెద్ద కష్టమేం కాదు తగలేయడం ఎంత. అలాగే తపస్సు అని ఒక ధనం ఉన్నది, ఈ తపోధనం సంపాదించడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని పురాణాలు వినాలి, ఎంత ఇంద్రియ నిగ్రహం పాటించాలి, ఎంత గురుభక్తి ఉండాలి, ఎంత జపం చేయాలి, ఎన్ని నిష్ఠలు పాటించాలి, ఇన్ని చేసినా ఈ కష్టపడి సంపాదించిన తపశ్శక్తి అంతా నిలబడుతుందో లేదో చెప్పలేము. ఇదిగో ఒక్క దెబ్బకి క్రోధం వల్ల పోతుంది. క్రోధమ తపము జర్రచున్ను క్రోధమ అణివాదులైన గుణముల బాపు క్రోధమ సకలంబునకు బాధియగు క్రోధిగా తపస్సుకి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది. ఇంతెందుకు సర్వనాశనం చేస్తుంది అన్నాడు చెట్ట చివర. సకలంబునకు బాధియగున్ అన్నిటినీ పాడు చేస్తుంది. అందుకే తపస్సులు క్రోధం చెందకూడదు. కానీ నీవు తరచుగా కోపం పొందుతావు, అయినా నాకు ఉపనయనం చేయటం వల్ల, నా ఆశీర్వచనం వల్ల, నా వరం వల్ల భవిష్యత్తులో నీవు క్రోధం పొందినప్పటికీ నీ తపశ్శక్తి నీకు తిరిగి వస్తుంది అంటూ ఉన్నాడో లేదో సరిగ్గా ఆ క్షణమే అగ్నిదేవుడు అక్కడికి వచ్చాడు. మహాత్మా నువ్వు నాకు కొడుకువే, కొంతకాలం నేను మోసాను కాబట్టి నువ్వు అగ్నిపుత్రుడివి, నీకు నేను ఒక ఆయుధం ఇస్తున్నాను అని తనలో ఉన్న మంచి దాహక శక్తిని, తగలబెట్టే శక్తిని ఒక ఈటిగా మార్చాడు. ఈటిని సంస్కృతంలో శక్తి అంటారన్నమాట. ఈ శక్తి చేతికిచ్చి ఇది అమోఘమైనది, సహజంగా గొప్పదైనా నీ చేతిలోకి వస్తే ఇంకా దీనికి శక్తి పెరుగుతుంది, ఈ అమోఘమైన శక్తిని చేతితో పట్టుకుని నువ్వు ఏదైనా సాధించన్నాడు. అనగానే ఆయన ఈటి చేతితో పుచ్చుకున్నట్ట, పుచ్చుకుని దీని శక్తి ఏమిటో పరీక్షిస్తాను, శక్తి అనే ఈ ఆయుధము యొక్క శక్తిని పరీక్షిస్తానని పైకెక్కాడు. అక్కడ పర్వత శిఖరం ఉంది, ఆ పర్వత శిఖరం చివరి భాగాన్ని ఈ ఈటతో ఒక్క దెబ్బ కొట్టగానే పెద్ద శబ్దం అయ్యింది, విస్ఫోటనం కలిగింది, మొత్తం ఆ శిఖరం అంతా విరిగి దబ్బ 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 అనే శబ్దంతో కింద పడిపోయింది. ఈ పర్వత శిఖరం ఒక్క ఈటి దెబ్బకి విరిగి కింద పడగానే అప్పుడు తమాషా జరిగింది. ఆ కింద కొంతమంది రాక్షసులు నివసిస్తున్నారు, వాళ్ళు చాలా కాలంగా మకాం పెట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు హిమాలయ పర్వతానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళందరూ కొండ పైకి చూశారు, ఇంతంత పెద్ద పెద్ద బండలతో ఉన్న కొండ శిఖరం విరిగి కింద పడింది, కారణమేమిటి అని తలపైకెత్తి చూస్తే పైన చిన్న కుర్రాడు కనిపించాడు. వాడి చేతిలో ఈటి ఉంది, ఆ ఈటితో దాన్ని కొట్టబట్టది విరిగిందని వాళ్ళకి అర్థమయ్యింది. దాంతో వాళ్ళు పళ్ళు పటపట కొరికి, ఈ బాలుడు ఇప్పుడే ఎంత బలంగా ఉన్నాడంటే రేపు పెద్దవాడయ్యాక ఎంతవాడవుతాడో, ఇలాంటప్పుడే వీడిని చంపేయాలి, మొక్కై వంగనిది మానే వంగుతుందా అన్నారు పెద్దలు. ఈ ఈటి పుచ్చుకున్న వీడిని ఇప్పుడే ఒక పోటు పొడి చంపేశామంటే భవిష్యత్తులో మనకి ఇబ్బంది ఉండదు. అబ్బో ఇలాంటి వాడిని అసలు అట్టే పెట్టకూడదు. పైగా వీడి తేజస్సు చూస్తూ ఉంటే దేవతేజస్సుతో దివ్య తేజస్సుతో ఉన్నాడు. దేవతలంటే మన పాలిటి విరోధులు అనుకుంటూ మహావీరులు దశ పద్మ వితావేరాహ 10 కోట్ల మంది ఏకంగా వాళ్ళు మహావేగంగా కొట్టండి చంపండి నరకండి అంటూ మీదకి వచ్చారు. వెంటనే ఆయన శక్తి వాళ్ళ మీదుగా ప్రయోగించగానే ఈ శక్తి వాళ్ళందరినీ క్షణంలో భస్మం చేసి పారేసింది. భయంకరమైన అగ్నిలో పడిన గడ్డి ఎలా క్షణాలలో కాలి బూడిదైపోతుందో, గడ్డి పరకల్లాగా ఎండుగడ్డి పరకల్లాగా రాక్షస వీరులంతా తక్షణం భస్మమైపోయారు. అప్పుడు పుట్టిన మహాశబ్దంతో పర్వతాలతో భూమి కంపించింది, 3 లోకాలు వణికిపోయాయి, ఇంద్రాది దేవతలు వణికిపోయారు, ఇంద్రుడి కొళ్ళు మండింది. ఎవడో కుర్రాడు వచ్చాడు, కొండ శిఖరాన్ని పగలగొట్టాట, రాక్షసుల్ని చంపుతున్నట్ట, రేపు పొద్దున వీడి వల్ల మనకేమైనా గండం వస్తుందేమో, వీడి సంగతి ఏమిటో చూస్తానని మహావేగంగా ఐరావతం ఎక్కి అక్కడికి వచ్చాడు. చేతిలో వజ్రం పుచ్చుకుని, ఎవడవరా బాలక, ఇంద్రుడి అనుజ్ఞ లేకుండా కొండలు పిండి చేస్తున్నావట, ఇదిగో కొండల రెక్కలు తెగ్గొట్టినా వాటికి అండగా ఉన్న ఇంద్రుడు చెయ్యాలి, ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రం అంటే ఏమిటనుకుంటున్నావు అన్నట్ట. ఈ బాలుడు చిరునవ్వు నవ్వుతూ చేతులు కట్టుకుని, అలాగా నీ అనుజ్ఞ లేకుండా ఎవరు ఏం చేయకూడదా, నేను నీ అనుజ్ఞ లేకుండా ఇంకా చాలా పనులు చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేస్తామని అడిగట. ఇంద్రుడికి తిక్కరేగిపోయింది. అసలే ఇంద్రుడు సహజంగా కొంచెం క్రోధి, దానితోటి ఎదురుగుండా ఉన్నవాడు విరోధి అనుకున్నాడు. ఈ క్రోధికి ఆ విరోధి అనిపించగానే మహాగ్రహంతో పళ్ళు పటపట కొరికి చేతిలో ఉన్న వజ్రం పుచ్చుకొని కుడివైపు కొట్టాడు. కుడిపుతం మీద ఒక్క దెబ్బ కొట్టాడు ఆ బాలుణ్ణి. ఆ కుడిపుతం నుంచి అచ్చం కుమారస్వామి ఎలా ఉన్నాడో అటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. అతనికి శాఖుడు అని పేరు. ఈ కుర్రవాడి ఎడమ భుజం పగలగొడతాను, ఇందాక కుడిపుతం పగలగొట్టాను, కుడిపుతం పగలగొడదాం అనుకుంటే అందులోంచి ఎవడో పుట్టుకొచ్చాడు. బహుశా కుడిపుతం అంత తేలిగ్గా విరగదేమో, అందులోంచి ఇలాంటి వాడు పుడతారేమో, ఎడం భుజం పగలగొడదాం అనుకుని వజ్రంతో ఈసారి ఎడం వైపు కొట్టాడు. పునశ్చక్రో జఘానాసు వామ పారస్వేహితంతద, ఎడం వైపు భుజం మీద ఈ వజ్రంతో దెబ్బ కొట్టాడు. ఈసారి ఎడం వైపు నుంచి కూడా మళ్ళీ ఇంకో పురుషుడు బయటకు వచ్చాడు. అతడు కూడా అచ్చం కుమారస్వామిలాగే ఉన్నాడు సుమా. ఇతనికి మతిపోయింది. ఇక్కడ ఉన్నది ఒకడే బాలుడు. కుడివైపు కొడితే కుడివైపు నుంచి ఇంకో బాలుడు పుట్టుకొచ్చాడు, ఎడం వైపు కొడితే ఇక్కడ నుంచి ఇంకో బాలుడు పుట్టుకొచ్చాడు. ఈ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు అంటూ ఉండగా కుడివైపు వాడు శాఖోహం, నా పేరు శాఖుడు అని కుమారుడికి దండం పెట్టాడు. ఈ ఎడం వైపు వాడు విశాఖుడు నా పేరు అన్నాడు. అలా శాఖుడు విశాఖుడు పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఇంద్రుడు బహుశా ఈ భుజముల మీద కొడితే ఈ బాలుడు చావడేమో అనుకుని వజ్రంతో వక్షస్థలం మీద కొట్టాడు బలంగా. ఈ వక్షస్థలం నుంచి మళ్ళీ ఇంకో కుమారస్వామి పుట్టుకొచ్చాడు. ఇతడు నా పేరు నైగముడు, నేను వేదస్వరూపుణ్ణి. కుమారస్వామి వక్షం వేదస్వరూపం. వేదమును సంస్కృతంలో నిగమము అంటారు. ఆ నిగమం నుంచి పుట్టాను కనుక నేను నైగముణ్ణి అన్నాడు. ఇప్పుడు మొత్తం నలుగురు కుమారులు ఉన్నారు అక్కడ. ఈ నలుగురు లేచి తలో ఈటే పుచ్చుకుని ఇంద్రుడి నాలుగు వేపులా నాలుగు దిక్కుల్లోనూ వచ్చి తలో పోటు పొడవ పోయేసరికి ఇంద్రుడు అడిగిపోయి, పిల్లల్లారా, మీరు పిల్లలు అనుకుని జల్లకాయ కొడదాం అనుకున్నాను కానీ నన్నే లేపేసేటట్టున్నారు, మీకో దండం బాబోయ్, మీ జోలికి రాను అని అమాంతంగా మాయమైపోయాడు. కుమారస్వామి ఇంద్రుడిని రక్షించడానికి పుట్టినవాడు కనుక పారిపోతున్న ఇంద్రుడిని చిరునవ్వుతో ఉపేక్షించాడు తప్ప శిక్షించలేదు. ఇప్పుడు ఈ నలుగురిలో అసలు ఎవరెవరో ఇంద్రుడికి తెలియలేదు. అందుకే ఆయన కంగారు పడిపోయాట. చిత్రం ఏంటంటే ఆ ఇంద్రుడు పారిపోగానే మళ్ళీ నలుగురు ఒకటే అయిపోయారు. అప్పటి నుంచి కుమారుడికి కుమారస్వామి, శాఖుడు, విశాఖుడు, నైగముడు అనే పేర్లు వచ్చాయి. ఎందుకంటే నాలుగు ఆయనే, మళ్ళీ నాలుగు కలిపి ఒకటే అయిపోయాడు కనుక. అప్పటికి తమ గర్భములో ఉన్న రుద్రవీర్యమును కక్కి ఈ రుద్రవీర్యం ఎక్కడికి వెళ్ళిందా అని ఎదురు చూస్తున్న కృత్తికులు దానికోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. ఎదురుగుండా కుమారస్వామి కనపడ్డాడు. ఈ పిల్లవాడే మన గర్భంలోంచి బయటకు వచ్చిన శిశువు అని వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే వాళ్ళంతా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి, మహాత్మా, నువ్వు కుమారుడివి, మా కుమారుడివి, సుకుమారుడివి, మేమందరం ఎన్నో అపవాదాలు ఎదుర్కొన్నాం నీ జన్మ కోసం, నిన్ను కడుపులో భరించాం, ఆ వేదన తట్టుకోలేక చివరికి ఇక్కడ వాంతి చేసుకున్నాం, అయినప్పటికీ మా అందరికీ నువ్వు పిల్లవాడివి, నా పాలే తాగాలి అంది ఒక ఆవిడ. కాదు కాదు, నా పాలే తాగాలంది ఒక ఆవిడ. అబ్బే నాది అంది ఒక ఆవిడ. ఇలా వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో ఒక ఆవిడ లేచి మమ కుమారహ అంది. అబ్బబ్బే మమ కుమారహ అంది ఇంకొక ఆవిడ. ఇలా అందరూ కుమారహ కుమారహ అనడం వల్ల ఆయన, ఇక మీదట నేను కుమారుణ్ణి, అందరూ నన్ను కుమార అని పిలవండి చాలు, నాకు కుమారనామం అంటే చాలా ఇష్టం, మీరు తల్లులు ఎంతో ప్రేమతో కుమార కుమార అంటున్నారు కనుక నేను ఈరోజు నుంచి కుమారుడు, కుమారస్వామి అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కుతాను. మీరు ఎందుకు ఇంత కొట్టుకోవడం, మీ అందరూ కూడా మొదటిసారిగా నాకు పాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఆరుగురు ఒకేసారి ఇవ్వాలి అంతే కదా పాలు అనగా, అవునాయినా మేము ఆరుగురం ఒకేసారికి పాలు ఇవ్వాలనుకుంటున్నాం, కానీ మరి నీ దగ్గర ఉన్నది ఒక్క నోరేగా అందొక ఆవిడ. అయితే నేను ఇదిగో చూడండి మీకోసం ఆరుముఖాలు ధరిస్తున్నాను అన్నాడు ఆయన. వెంటనే తద్వాద శమనార్థం స షణ్ముఖ నిచకారగా, ఆ తల్లులకు కృత్తికలకు ఆనందం కలిగించడానికి ఆయన ఆరుముఖాలు ధరించి ఆరుగురిని వరుసగా నిలబడమని ఒక్కేసారి లిప్త తేడా లేకుండా ఆరుగురి పాలు తాగాడు. అప్పటి నుంచి ఆయన షణ్ముఖుడని, ఆరుముఖాలు కలిగిన వాడని పేరు పొందాడు. కృత్తికల యొక్క కుమారుడు గనక కార్తికేయుడని పిలువబడ్డాడు. కృత్తికాయాహ అపత్యంపమాన్ కార్తికేయః, కృత్తికల పుత్రుడు గనక కార్తికేయుడని పిలువబడ్డాడు. ఈ ఆరుగురిని కృత్తికలు అంటారు, అందుకని కార్తికేయుడని పిలువబడ్డాడు. ఈ బాలకుణ్ణి వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచారు. ఈయనకేం తినేవాడు కదట, మీ పాలే తాగుతాను, మీ పాలు నాకు మురిపాలు, నాకు కొండంత బలం ఇస్తాయి అన్నాడు ఆయన. ఆ క్షణం నుంచి వాళ్ళు ఆయనకి స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టారు. వస్త్రాలు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు, స్నానం చేయించారు, అందమైన ఆయన జుట్టు దువ్వారు. అసలు చిన్నపిల్లలకి అందులో మరి ముఖ్యంగా 6-8 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడి కింద పుట్టాడేమో పుట్టడం అయినా, అలాంటి పిల్లలకి జుట్టు దువ్వుతే చాలా మురిపాలు ఉంటాయట, మంచి ముచ్చటగా ఉంటుందట. అసలు చిన్నపిల్లల జుట్టు బాగుంటుందండి, ముసలాడయ్యాక వాడికి జుట్టు ఏమిటి కానీ వాడి మొహం జుట్టు అంటూ ఉంటే ఒక యాతన, లేకపోయినా ఒక యాతన. అప్పుడు ఆ జుట్టుకి దువ్విన లేకపోతే వాడు కూడా సామె చెప్పిన నూనె రాసినా జడ వేసినా అంత ముచ్చటగా ఉండదు. సహజంగా ఏం చేసినా 8 ఏళ్లలోపు చేస్తే అందం. అందులో ఆడపిల్లల జుట్టు ఒక రకంగా ఉంటుంది, మగపిల్లల జుట్టు ఒక రకంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి కుర్రాళ్ళకి చిన్నపిల్లలకి జుట్టు పెరుగుతూ ఉంటే ఆ జుట్టుకు నూనె రాసి దాన్ని ఒక కట్టు కట్టి అందులో ఒక నెమలి పించం పెడితే అసలు ఆ బుజ్జిబాబును చూస్తే ఎంత ముద్దుగా ఉంటుందండి. దిక్కుమాలిన మైసూరు బజ్జీల కంటే ఈ బుజ్జాడే రుచిగా ఉంటాడు. కాబట్టి వీళ్ళంతా పిల్లవాడిని అంత ముద్దుగా పెంచారు. అందులో కొంతమంది అయితే ప్రశంసితానిస్వాదూని భోజయత్వ విశేషత, రోజు రోజు కొత్త కొత్త పిండి వంటలు తయారు చేసి అతనికి పెట్టారు, భుజింపజేశారు. ఇలా వీళ్ళ దగ్గర పెరుగుతున్న ఆయన ఒక రోజున హఠాత్తుగా మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇదేమిట్రా ఇక్కడ కూర్చొని కుర్రాడు మాయమైపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో స్వర్గంలో సభ జరుగుతోంది. ఇంద్రుడి యొక్క సభాభవనం పేరు స్వధర్మ, స్యాత్ సుధర్మ దేవసభ. దేవసభకి సుధర్మ అని పేరు. ఈ సుధర్మ సభలో ఇంద్రుడు కూర్చున్నాడు. ఆ పూట ప్రత్యేకంగా సమావేశానికి బ్రహ్మగారు విష్ణువు కూడా వచ్చారు, ఇంకా సకల దేవతలు వచ్చారు, మహానుభావులైన ఋషులు వచ్చారు. ఆ సభలో అందరూ కూర్చునుండగా ఒక్క క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు కుమారుడు. ప్రత్యక్షమై వారందరినీ చూచి శ్రీమన్నారాయణ నమస్కారం, తండ్రి బ్రహ్మ నమస్కారం, మహాత్ములారా మీ అందరూ కుశలమేనా అని ప్రశ్నించి మొత్తం సభాభవనమంతా తన కాంతితో, కోటి సూర్యుల కాంతితో నింపేసి క్షణంలో మాయమైపోయాడు. ఒక క్షణకాలం దేవతలు తెల్లబోయారు, ఎవడి బాలుడు, బ్రహ్మాదులకు నమస్కరించాడు, మనకందరికీ ఆశీర్వచనమిచ్చాడు, ఇంద్రుడిని కూడా కుశలమా అని అడిగాడు, క్షణంలో మాయమైపోయాడు. ఒక పిల్లవాడేమిటి, దేవసభలోకి రావడం ఏమిటి, ఈ మహాకాంతిని ప్రదర్శించడం ఏమిటి, ఎవరు ఈయన అనగానే శ్రీమన్నారాయణుడు నవ్వి, ఇది ఒక దేవరహస్యం, అప్పుడే చెప్పకూడదు, భవిష్యత్తులో అతడు మిమ్మల్ని రాక్షస గండం నుంచి రక్షిస్తాడు. ఇంద్రా, ఇంతకాలం మీ దేవతలకి సరి అయిన సేనాధిపతి లేడు కదా, సేనాని లేని కొరత తొందరలో తీర్చబోతున్నాడు ఆ కుర్రవాడు అని ఎంత మాత్రమే చెప్పాడు ఆయన. ఎందుకంటే కొన్ని దేవరహస్యాలు ఆయన అప్పుడే చెప్పడం. భవిష్యత్తులో ఆయన శానాని అవుతాడు. శానాని అనేది ఈకారాంత పుల్లింగ శబ్దం. చిత్రం ఏంటంటే అది పుల్లింగ శబ్దం, మళ్ళీ ఈకారాంతం, అందుకే శానాని అని దీర్ఘంగా పలకాలి. అప్పటి నుంచి కుమారుడికి శ్రీమన్నారాయణుని ద్వారా శానాని, దేవశానాని అని 2 పేర్లు వచ్చాయి. ఉత్తి శానాని అని కూడా అనొచ్చు అనమాట. అందుకే దూర్జటి శానానీవచనంబు అని వర్ణిస్తాడు. అప్పుడు కొంతమందికి తెలియక శానానీవచనం ఏంటి, శానాని కదా, పురుషుడు కదా అనుకున్నారు. కానీ ఆ శబ్దం కూడా ఈకారాంత శబ్దం, పుల్లింగమే. ఈకారాంత పుల్లింగ శబ్దాలు చాలా అరుదుగా ఉంటాయన్నమాట. ఆ పేరు శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు కుమారస్వామికి. ఇక్కడ దేవతల సభలో ఇది చూపించి ఆయన తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన కొద్ది రోజులకి అక్కడ శివుడు ఒక రోజున కైలాసంలో మహాసభ పెట్టాడు. ఈ కైలాస సభకి అధ్యక్షులు పార్వతీ పరమేశ్వరులు, శ్రీ మహావిష్ణువు ఆయనకి కుడివైపు కూర్చున్నాడు, ఎడంవైపు బ్రహ్మ కూర్చున్నాడు. తక్కిన దేవతలంతా ఆహూతులై ఆ సభకు వచ్చేవారు, అందుకని అందరూ సమయానికి వచ్చారు. అప్పుడు సమావేశం ప్రారంభమవుతూ ఉండగా పార్వతిలా అన్నది, దేవదేవ మహాదేవ శృణుమే వచనం శుభం. దేవదేవ మహాదేవ, ఈరోజు ఒక అత్యవసర సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసినట్టున్నావు. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినా అదో పక్కన పెడదాం, కానీ నా మనస్సులో చాలా కాలం నుంచి ఒక శంక, అనుమానం సందేహం నన్ను తొలుస్తున్నాయి. అది ఇప్పుడు వెలిబుచ్చవచ్చునా అన్నది. ఓ సందేహం లేకుండా అన్నాడు శివుడు. ఒకప్పుడు అమోఘమైన ఈ రుద్ర తేజస్సుని దేవతలంతా లాక్కున్నారు, అది అగ్నిహోత్రుడు సేకరించాడు. ఈ అగ్ని దగ్గర నుంచి ఆ రుద్ర తేజస్సు ఏమయ్యింది, అందులోంచి ఎవడైనా పిల్లవాడు పుట్టాడా లేదా, ఈ విషయం నాకు తెలియక అల్లాడిపోతున్నాను. ఏమైంది ఆ రుద్ర తేజం? మోఘం యాతంచకిం, వ్యర్థమైపోయిందా? కిం వా శిశుర్జాతశ్చ కుత్ర చెత్తు, లేక ఎక్కడైనా శిశువు పుట్టాడా? ఒకవేళ శిశువే పుడితే ఆ శిశువు ఎక్కడున్నాడో ఓ పశుపతి తక్షణం చెప్పు అనగానే ఏమీ ఎరగనట్టుగా మహేశ్వరుడు, అమ్మకి అన్నీ తెలుసు, శివుడికి తెలుసు, ఏమీ తెలియదే, వాళ్ళకి తెలియకపోతే మనకు తెలుస్తుందా? అయినప్పటికీ మహేశ్వరుడు, మహాత్ములారా, పరమ పూజ్య శ్రీమన్నారాయణ బ్రహ్మదేవ తక్కిన దేవతలారా, ఈ పార్వతి అడిగిన ప్రశ్న నన్ను పట్టి పీడిస్తున్నది. నా రుద్రతేజం ఏమైంది, బాలుడు ఏమయ్యాడు, మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మీరు అన్ని దిక్కులకి వెళ్ళండి, క్షణాలలో మీరు అందరూ ఈ మీటింగ్లోంచి బయటకు వెళ్ళిపోండి, వెళ్ళి సమస్తమైన దిక్కులను గాలించండి, ప్రపంచాలన్నీ గాలించండి, వెదకి వెదకి ఆ శిశువుని పట్టుకురండి, ఒకవేళ ఆయన ఎక్కడన్నా పెరుగుతూ ఉంటే ఆ వార్తన్నా చెప్పండి, తెలిసి కూడా చెప్పకపోతే ప్రమాదం సుమా అన్నాడు ఆయన. వెంటనే విష్ణు ఏమన్నాడు, తే మిథ్యావాదిన సంతు భారతే గురుదారికా గురునిందారతాహ. శివుడి కొడుకుని రహస్యంగా దాచి ఆ విషయం శివుడు అడిగితే చెప్పని పాపాత్ములు గురువుని నిందించటం మీద ఆసక్తి కలిగి భ్రష్లైపోదురుగాక అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు దాచలేదు కనుక, ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్లలో దాచిన వాళ్ళు లేరు, రహస్యం దాచిన వాళ్ళు లేరు, దాచిన వాళ్ళు కేవలం కృత్తికలు, వాళ్ళు సభలో లేరు, కాబట్టి వాళ్ళకి ఈ ప్రమాదం రాదు. అందుకని ఆయన టెక్నిక్గా ఎవరైనా శివపుత్రుడు ఎక్కడున్నాడో తెలిసి కూడా చెప్పకపోతే వాళ్ళకి గురువులను నిత్యం నిందించడం వల్ల వచ్చే పాపము వచ్చుగాక అనగా, బ్రహ్మ శివపుత్రుడి గురించి రహస్యం దాచినటువంటి దుర్మార్గుడు భవిష్యత్తులో గోహింస చేసిన పాపం పొందుగాక అన్నాడు. లోకపాలకులు, సంతానం నష్టమైపోతుంది ఎవడన్నా ఈ రహస్యం దాస్తే అన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శపథం పలికారు, ఓ అద్భుతమైన శపథాలు పలికేశారు ఎవరికి వాళ్ళే. సూర్యభగవానుడు, నేను గనక శివపుత్రుడిని చూసి కూడా ఆ విషయం శివుడికి చెప్పకపోతే ఇక మీదట నేను ఈరోజు నుంచి ఆకాశగమన శక్తిని కోల్పోతానన్నాడు ఆయన. అంటే ఆయనకి తెలియదు ఎవరో కుర్రాడు ఉన్నాడని తెలుసుకొని ఆ కుర్రాడే శివపుత్రుడని ఆయనకి తెలియదు, అంత రహస్యంగా ఉన్నాడు ఆయన. ఇలా అందరూ రకరకాల శపథాలు పలుకుతూ ఉండగా చిట్ట చివరికి శివుడు అన్నాడు, ఎందుకర్రా ఈ శపథాలు, ప్రయత్నం చెయ్యండి, వెతకండి, వెతికితే అప్పుడు ఎక్కడున్నాడో పిల్లవాడు దొరుకుతాడు. మనం ఒక పని చెప్పినప్పుడు దానికి అన్వేషణ చెయ్యాలి, ఎంత అన్వేషించినా కుర్రవాడు దొరకకపోతే అప్పుడు మీ తప్పు ఉండదు. యత్నే కృతే యదిన సిద్ధతి కోత్ర దోష, మనం ప్రయత్నించాలి, ప్రయత్నించినప్పటికీ పని అవ్వకపోతే మన తప్పు లేదు, మనం ప్రయత్నం చేసాము పని అవ్వలేదు, అసలు పనే చేయకుండా కూర్చుంటే ఎలాగా అనగా, వెంటనే దేవతలు వాయుదేవుడి వంటి పంచభూతాలు అందరూ హుటాహుటిన అన్ని దిక్కులకి వెళ్ళారు. అలా వెళ్ళగా 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 చెట్ట చివరికి వాయుదేవునికి ఒక చోట కృత్తికల మధ్యలో ఉన్న కుర్రాడు కనబడ్డాడు. వెంటనే ఆయన పరుగు పరుగులు వచ్చి వాయుదేవుడు ఇది నందీశ్వరుడికి చెప్పాడు. అప్పుడు నందీశ్వరుడు శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, వాయుదేవుడు ఒక సందేశం పట్టుకొచ్చాడు, ఆ సందేశాన్ని బట్టి నాకు అక్కడ ఉన్నది మన అబ్బాయి ఏమో అని అనిపిస్తున్నది. కృత్తికలు హిమాలయ పర్వతంలో ఒక రహస్య స్థలంలో ఒక బాలుడిని పెంచుతున్నారట, ఆ బాలుడు అచ్చం మీలాగే ఉన్నట్ట, ఎందుకో ఆ బాలుడే కుమారుడు అనిపిస్తున్నది అనగా, అయితే వెళ్ళి అతను ఎవరో తెలుసుకుని అవకాశం ఉంటే ఇక్కడికి తీసుకురా అన్నాడు శివుడు. అప్పుడు నందీశ్వరుడు మహావేగంగా కొంతమంది ప్రమదగణాలను వెంటబెట్టుకుని కృత్తికలు ఉన్న చోటుకు వచ్చి, తల్లులారా, కృత్తికలారా, మీరెవరు, మీ చేత పెంచబడుతున్న ఈ ఆరుముఖాల వాడెవడు, నిజం చెప్పండి, మేము సామాన్యులం కాము, ఈశ్వర కింకరులం, శంకర కింకరులం, నేను నందీశ్వరుణ్ణి, శివుడు తన పుత్రుడు ఏమయ్యాడా అని ఆందోళన చెందుతున్నాడు, అందుకే శివాజ్ఞతో ఇక్కడికి వచ్చామనగా కృత్తికలు జరిగిందంతా చెప్పి, నందీశ్వర, సందేహం లేకుండా రుద్రవీర్యాన్ని మేము గర్భంలో ధరించాము, ఆ రుద్రవీర్యం ఏకమై ఈయన రూపంలో బయటకు వచ్చింది, ఇతడే రుద్రపుత్రుడు, కానీ ఇప్పుడు మాకు లేనిపోని బెంగ తెచ్చిపెట్టావు నువ్వు, ఇతని కైలాసానికి శివుడు తీసుకురమ్మంటున్నాడని చెప్పావు. ఈ బాలుడు లేకపోతే మేము ఒక క్షణం ఉండలేం. ఇతని కోసం మా భర్తలకి దూరం అయ్యాం. మా భర్తలు మా మీద అభాండం వేశారు. ఆ తర్వాత ఎన్నెన్నో రకాల చిత్రహింసలకి గురయ్యాం. అయినప్పటికీ అవన్నీ విడిచిపెట్టి ఎంతో ఆనందంతో ఈ పిల్లవాడిని పెంచుతున్నాం. ఇప్పుడు ఈ బాలుణ్ణి మీరు పట్టుకుపోతే నేనేమైపోతాం, మేము ఈ పిల్లవాడిని మీకు ఇవ్వం అని పరుగు పరుగున కుమారుడన్న ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఏమీ ఎరగనట్లుగా కుమారస్వామి, తల్లులారా లోపలికి పరిగెత్తుకొస్తున్నారు, ఎందుకు మీరు ఇంత భయపడుతూ పరిగెత్తుకొస్తున్నారు, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఏవో సైనికుల కోలాహలంతో వినపడుతున్నది, ఎవరా సైనికులు, మీరు ఎవరితో మాట్లాడారు, జరిగిందంతా మొహమాటం లేకుండా చెప్పండి అనగా వాళ్ళు, మహానుభావ ఎక్కడెక్కడి నుంచో కొంతమంది సైనికులు వచ్చారు, వాళ్ళంతా శివుని యొక్క సైనికులు అంట, ఆ సైనికులు నీకోసమే వచ్చారని మాకు అనిపిస్తున్నది, మాకు వాళ్ళని చూస్తే భయంగానే ఉంది, అసలు విషయం ఏమిటో నువ్వే కనుక్కో అని వాళ్ళు చెప్పి చెప్పకుండా చెప్పారు. వాళ్ళకు కొంతవరకు తెలుసు, కొంతవరకు భయం. ఇప్పుడు అసలు రహస్యం కుమారుడికి చెబితే ఈ కుమారుడు వాళ్ళతో వెళ్ళిపోతాడేమో, వెళ్ళిపోతే ఈ కుర్రవాడిని పెంచే అవకాశం ఉండదేమో అని పాపం బెంగతో వాళ్ళు చెప్పి చెప్పకుండా చెప్పారు. కిం కర్తవ్యం కొగంతవ్యం మహాభయం ఉపస్థితం, మన కర్తవ్యం ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళాలి అన్నారు వాళ్ళు. సరిగ్గా ఆ సమయమునకు అక్కడికి నందీశ్వరుడు వచ్చి రెండు చేతులు వినయంగా జోడించి కుమారుడికి నమస్కరించాడు. కుమారుడు, మీరేం భయపడకండి, ఆ వచ్చిన వాడు ఎవరో ఉత్తముడని నాకు తెలుసు, అయినా నేను అభయం ఇస్తూ ఉండగా మీకేం భయం, మీరిక్కడే నిశ్చింతగా ఉండండి, ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకొస్తాను అని నందీశ్వరుణ్ణి వినయంగా లోపలికి తీసుకొచ్చాడు. మహాత్మా, నిన్ను చూస్తే పూజ్యభావం కలుగుతోంది, నాకు తండ్రిని చూసిన భావన కలుగుతోంది, ఎవరవు నీవు, నీ దివ్య తేజస్సు మిరుమిట్లు కలుపుతోంది అన్నాడు ఆయన. నందీశ్వరుడు శివుడి తర్వాత శివుడు లాంటి వాడు కదా, అందుకే నందీశ్వరుడు చూడగానే శివుణ్ణి చూచినటువంటి పవిత్ర భావం కలిగిందనమాట కుమారస్వామికి. అప్పుడు నందీశ్వరుడు, భ్రాత ప్రవృత్తిం శృణుమే మాతరశ్చ సుభావకం, ఓ సోదర, నీకు ఇక్కడున్న తల్లులకి వినయంగా నమస్కరిస్తున్నాను, నీవు సర్వాంతర్యామి అయిన శివుణ్ణి ఎరుగుదువు, అసలు నువ్వే శివుడివి, శివస్వరూపుడివి, కాబట్టి నీకు తెలియదేముంటుంది, లయకారకుడైన మహేశ్వరుడు నన్ను పంపగా ఇక్కడికి వచ్చాను, మహేశ్వరుడి యొక్క వాహనాన్ని నంది అంటారు నన్ను, రుద్రవీర్యం కుమారుడనే పేరుతో నీ రూపంలో ఆవిర్భవించింది, ఈ కృత్తికులు నిన్ను పెంచారు, నీవు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడివి, వాళ్ళు నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు. తల్లిదండ్రులకి సేవ చేయటం, తల్లిదండ్రులను వెతుక్కుని వెళ్ళడం పుత్రుల యొక్క ధర్మం, పిల్లలంటే ఏమిటి, తల్లిదండ్రులు ఎక్కడుంటే అక్కడికి వెతుక్కునైనా వెళ్ళాలి, లేదా వాళ్ళనైనా తన దగ్గరికి రప్పించుకోవాలి, తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వారికి అన్నం పెట్టక, వారి ముఖం చూడక, వారిని ఏడిపించి సంపదలతో బ్రతకడం కూడా ఒక బ్రతికేనా అని శాస్త్రం ఉంటున్నది. పైగా ఈశ్వరుడు నిన్ను తన తర్వాత కైలాసానికి అభిషిక్తుడి చేయాలనుకుంటున్నాడు. తవాభిషేకం శంభుస్తు కరిష్యతి సురైస్సహ, దేవతలతో కలిసి ఈశ్వరుడు నిన్ను దేవసేనానిగా అభిషేకించాలనుకుంటున్నాడు. అందుకే స్వామివారు నన్ను నీ దగ్గరికి పంపాడు, ఇక ఆలస్యం చేయకుండా నువ్వు నాతోరా, నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను కనిపెట్టే శక్తి ఈ సృష్టిలో ఈశ్వర భక్తులకు ఉంటుంది, అది మా శక్తి కాదు, ఈశ్వర భక్తి వల్ల వచ్చిన శక్తి, శివుడు మా ఆరాధ్య దైవం, నిరంతరం శివుణ్ణి ఆరాధించేవాడికి ఎక్కడ ఏమూలయం దొరుకుతుందో తెలియదుటండి, తమ శక్తితో అయితే ఏమూలయం దొరుకుతుందో తెలుసుకోలేకపోవచ్చు, కానీ శివభక్తి కలిగిన వాడికి శివానుగ్రహం వల్ల ముల్లోకములలో తెలియనిదంటూ ఉండదు, అలా మేము తెలుసుకున్నాం. మరొక విషయం, అసలు నీ తేజస్సే నిన్ను బయట పెడుతుంది, కుమారుడు ఎక్కడుంటే అక్కడ కోటి సూర్యుల కాంతి ఉంటుందండి, ఆ కాంతిని ఎవడ దాచగలడు, సూర్యుడు ఉదయించాడని ఎవడు చెబుతున్నాడు మనకి, సూర్యుడు యొక్క వెలుతురు చెబుతోంది, రాత్రి అవుతోంది అని ఎలా తెలుస్తోంది, సూర్యుడు లేడు గనక, కాబట్టి సూర్యకాంతిని ఫలానా చోట సూర్యుడు ఉన్నాడని ఎవడో చెప్పాలా, వెనకటికి వెర్రి వెంగళప్ప కథలను ఉండేవి, అందులో వెర్రి వెంగళప్ప ఒకడు ఉండేవాట, వాడి యజమాని ఒక సూర్యోదయం అయిందేమో చూడమన్నట్టు లోపల మంచం మీద పడుకుని, వెంటనే వీడు బయటికి వెళ్ళి కాగడా పెట్టి వెతికినా చీకట్లో సూర్యోదయం అయ్యిందో లేదో తెలియట్లేదు యజమాని గారు అన్నట్టు వాడు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మనకి, అటువంటి వాళ్ళు శిష్యులుగా ఉండడం కంటే లేకపోవడం మంచిది. సూర్యుడు ఉదయించాడో లేదో చూడమంటే కాగడా పెట్టి వెతికినా చీకట్లో సూర్యుడు ఉదయించాడో లేదో తెలియట్లేదుట. అయ్యా, మా చిన్నప్పుడు నాకు ఒక మంచి శిష్యుడు ఉండేవాడండి, చిన్నప్పటి నుంచి నేను పాఠాలు చెప్పాను, నాకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఓ రోజున వాడిని పిలిచి, అప్పట్లో పావలాలు అంటే చాలా విలువ కదా, రెండు పావలాలు చేతిలో పెట్టాను. ఒరే, ఈ పావలాకేమో శనగపప్పు, ఈ పావలాకేమో కందిపప్పు తేయన్న. వాడి రెండు పావలాలు చేత్తో పట్టుకుని, ఈ పావలాతో కందిపప్పు, ఈ పావలాతో శనగపప్పు, ఈ పావలాతో కందిపప్పు, ఈ పావలాతో శనగపప్పు అనుకుంటూ బయలుదేరాడు. ఇంతలో దారిలో ఈ సత్యప్రసాద్ గారు తగిలారు. బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, గురువు గారు పంపారు, కిరాణా కొట్టుకు వెళుతున్నాను అన్నాడు. ఈ కంగారులో వీడు మర్చిపోయాడు. ఏ పావలాకి శనగపప్పు, ఏ పావలాకి కందిపప్పు, ఏ పావలాకి శనగపప్పు అనుకుంటూ మళ్ళీ వరకు వచ్చి, గురువుగారు ఈ రెండు పావులలో ఏ పావులాకి కందిపప్పు అండి, ఏ పావులాకి శనగపప్పు అన్నాడు. అయ్యా, మహానుభావులు, మహామేధావులు ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక గురువుగారికి చుట్టూతా ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని వెతుక్కోవడంతో మనకు సరిపోతుంది. కాబట్టి సూర్యుడు ఉదయించాడని ఒకటి చెప్పాలా, సూర్య తేజస్సుని బట్టి సూర్యుడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. అలాగే కుమారుడు ఇక్కడ ఉన్నాడని ఒకటి చెప్పాలా, నీ అమోఘమైన తేజస్సు నువ్వు ఇక్కడున్నావు అని మాకు తెలియజేసింది. నువ్వు ఆలస్యం చేయకుండా కైలాసానికి వేం చెయ్యాలనగా కార్తికేయుడు, భరాతః సర్వం విజానాసి జ్ఞానం త్రైకాలికంచయత్. మహాత్మా, సోదరా, నందీశ్వరా, నీకన్నీ తెలుసు, నీవు త్రికాలజ్ఞానివి, మృత్యుంజయుడైన ఈశ్వరుణ్ణి నిరంతరం ఆరాధించి ఆయనకి వాహనమై ఆయనని మోస్తున్న మహాత్ముడివి. శివుడంతటి వాడికి, వాహనమైన వాడికి ప్రపంచంలో తెలియనిదంటూ ఉంటుందా? నీకన్నీ తెలుసు. నేను రుద్రవీర్య సముద్భవుణ్ణి, సర్వాంతర్యామిని, మరొక రుద్రుణ్ణి, ఈ కృత్తికలు నన్ను పెంచి పెద్ద చేశారు. దేవసేనానుడై తారకాసురుణ్ణి సంహరించడానికి ఆవిర్భవించాను. కాకపోతే ఇప్పుడు నేను కైలాసానికి వచ్చేసి ఈ తల్లుల్ని విడిచిపెడితే ఈ తల్లులు దుఃఖిస్తారు. ఈ తల్లులు ఎంతో శ్రద్ధతో భక్తితో తమ పాలిచ్చి నన్ను పెంచి పెద్ద చేశారు. నా తల్లుల యొక్క స్థానం నేను వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు నేను కైలాసానికి రావాలంటే వాళ్ళను కూడా వెంటబెట్టుకు రావాలి. కాబట్టి వీరు, నేను, అందరం కలిసి కైలాసానికి వస్తాం. ఇది శివుడికి ఇష్టమో మా అమ్మకి ఇష్టమో లేదో తెలుసుకుని రా అన్నట్ట. అప్పుడు నందీశ్వరుడు నవ్వి, శివుడు ఇక్కడికి వస్తున్నప్పుడే నాకు ఒక విషయం చెప్పాడు. ఏమని? కుమారస్వామితో పాటు అక్కడ ఆయనని సేవిస్తున్న వాళ్ళందరినీ వెంటబెట్టుకురమ్మన్నాడు. కాబట్టి నిశ్చింతగా నువ్వు నీతో పాటు ఈ తల్లుల్ని కూడా తీసుకురావచ్చు అనగానే ఆయన సంతోషపడిపోయాడు. ఇంకేం, అలాంటప్పుడు ఆలస్యం చేయకూడదు అని, కృత్తికలారా రండి నాతో పాటు బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు ఈ తల్లులు ఆయన నందీశ్వరాదులతో కలిసి హుటాహుటిని మహావేగంగా కైలాసానికి బయలుదేరారు. కైలాసానికి వీళ్ళు బయలుదేరుతున్న సమయంలో ఎదురుగుండా విశ్వకర్మ ఒక అపూర్వమైన రథాన్ని పంపించాట. ఆకాశ మార్గంలోనో కాలి నడకనో ఇంకో రకంగానో రావడం కాకుండా ఒక దివ్యమైనటువంటి రథంలో రావాలి మీరు అని విశ్వకర్మ గారు ఒక అపూర్వమైన రథాన్ని అక్కడ అట్టే పెట్టాడు. శతచక్రం, ఆ రథమునకు 100 చక్రాలు ఉన్నాయి. సువిస్తీర్ణం, మహావిస్తీర్ణంగా ఉన్నది. అందులో ఎంతమంది కూర్చున్నా మళ్ళీ మనలాంటి వాళ్ళందరం కూర్చోవచ్చు అన్నమాట. మనస్సు ఎంత వేగముగా పెడుతుందో ఆ రథం కూడా అంత వేగంగా పెడుతుంది. అటువంటి మనోహరమైన రథం అది. అది విశ్వకర్మ వినిర్మితం, దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మింపబడింది. అంత గొప్ప రథంలోకి శ్రద్ధతో ఎక్కాడు కుమారుడు. ఆయనతో పాటు కృత్తికులు ఎక్కారు. అందరూ కలిసి ఆ రథంలో హుటాహుటిన కైలాసానికి బయలుదేరారు. ఎంతండి ఎక్కినంతసేపు పట్టలేదు రథం. ఆ మధ్యన ఒక ఆయన ఉపన్యాసానికి తీసుకెడతానండి నా కారులో అన్నాడు. అలాగైనా నేను కారెక్కా. కారెక్కితే ఇదో ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది కదా, అక్కడ కారెక్కాను. ఎదురుగుండా మండపం. ఇంకెందుకు ఎక్కడం, ఎక్కడానికి దిగడానికి టైం తప్ప. అలా ఉంటాయి కొన్ని చోట్ల అనమాట, అలా తీసుకెడుతుంటారు కొన్ని చోట్ల. ఎన్ని విచిత్రాలు, వాహనం ఎక్కినంతసేపు పట్టదు కొన్ని చోట్ల. అందులో కుమారస్వామి వారి ఎక్కినటువంటి వాహనం మనోవేగంతో వెళ్ళే శివ సంకల్పంతో విశ్వకర్మ నిర్మించిన వాహనం. అందుకే అలా ఎక్కినంతసేపు పట్టకుండానే క్షణంలో కైలాసం చేరారు. ఆ సమయమునకే కైలాస ప్రాంగణంలో కుమారస్వామి వారు వస్తున్నారనే వార్త తెలిసినటువంటి ప్రమథగణాలు, దేవతలు ఆయనకి స్వాగతం పలకడానికి సిద్ధంగా నిలబడ్డారు. వీరభద్రుడు తన గణములతో తాళాలు వాయిస్తూ ఈశ్వరుడి వెంట నడిచాడు. శివుడు పార్వతితో ముందు నడిచాడు. ఆయనతో పాటు ఇంకా మిగతా మహానుభావులైనటువంటి భృంగి, రిటి మొదలైనటువంటి వాళ్ళు బయలుదేరారు. ఇక దేవతల కోలాహలం చెప్పేక్కర్లా. కొందరు కొమ్ము బూరాలు ఊదారు, కొందరు తాళాలు వాయించారు, కొందరు మద్దెలలు వాయించారు, కొంతమంది ఏమో ఊరికే చప్పట్లు చప్పట్లు పట్టడం మొదలుపెట్టారు, కొంతమంది పాటలు పాడడం మొదలుపెట్టారు. శివకుమార రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికేవయ్యా అని పాటలు పాడుతున్నారు కొంతమంది. స్థావకాహ అంటే సంతోషించిన మనస్సు కలిగిన వాళ్ళు కొందరు, స్తూయమానాశ్చ స్తుతిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, స్తుతింపబడుతున్న వాళ్ళు కొంతమంది. జయశబ్దం నమశబ్దం కొర్వాణాహ ప్రేతమానసాహ కొంతమంది, జై హో కుమార జై హో పరమేశ్వర అంటూ ఉంటే కొంతమంది కుమారాయ నమః శివాయ నమః శివాయై నమః అంటున్నారు. ఈ విధంగా ఎవరికి తోచినటువంటి కోలాహలం వాళ్ళు చేశారు. ఈ కుమారస్వామికి స్వాగతం చెప్పడానికి వెడుతున్న శివపార్వతులతో పాటుగా లక్ష్మీనారాయణులు, సరస్వతీ విధాతలు, అరుంధతి వశిష్ఠులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చారు. చివరికి అంతా కలిసి రథంలో ఉన్న కుమారుడికి స్వాగతం పలికారు. ఆ కుమారుడు ఎలా ఉన్నాడు, తప్త చామీకర ప్రభం పుటం పెట్టిన బంగారంలో ఉన్నాడు. బంగారాన్ని బాగా కొలిమిలో కాల్చి మెరుగు పెట్టాక ఆ బంగారం ధగ ధగ వెలుగుతుంది. ఆ బంగారమే సూర్యకాంతిలో మరింత మెరిసిపోతుంది. అలా సూర్యకాంతికి మిసమిసలాడిపోతున్న పవిత్ర సువర్ణంలో ఉన్నాడు ఆయన. అందరూ ఆయనకి నమస్కరించారు. బ్రహ్మ విష్ణువు పార్వతీ పరమేశ్వరులు వీళ్ళు ఆ బాలుడిని ఆశీర్వదించారు. ఇంతలో ఈశ్వరుడు అక్కడికి వచ్చాడు. పుత్ర వ్యామోహంతో కౌగిలించుకున్నాడు. ఇక పార్వతి అయితే చెప్పేక్కర్లా, రా నాయన కుమార పుత్ర అన్నది. మెల్లగా కుమారుణ్ణి సభాభవనంలోకి తీసుకెళ్లారు. సభాభవనంలో పార్వతీ పరమేశ్వరులు ఒక ఆసనం మీద, లక్ష్మీనారాయణులు ఒక ఆసనం మీద, సరస్వతి బ్రహ్మ మరొక ఆసనం మీద, శచీపురంధరులు ఒక ఆసనం మీద ఇలా దంపతులు దంపతులుగా కూర్చున్నారట అక్కడ. అప్పుడు పార్వతి అందరూ చూస్తూ ఉండగా కుమారుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకుంది, కుడి తొడ మీద కూర్చోబెట్టుకుంది. ఆనాడు ఆ శోభన చూడడానికి రెండు కళ్ళు సరిపోక ఇంద్రుడు 1000 కళ్ళు ధరించాడు, బ్రహ్మగారు 8 కళ్ళు ధరించాడు, విష్ణువు సహస్రాక్షుడయ్యాడు. ఓం సహస్ర శేరషాహ్ పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం ఆయన్ని స్తుతిస్తోంది. ఆయన కూడా అనేక నేత్రాలు ధరించాడు. అందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకు చూశారట. సకల లోకేశ్వరి పరమపావని పార్వతీదేవి తొడ మీద పుత్రుడు కూర్చున్నాడు. అమ్మవారిని అమ్మవారి పుత్రుణ్ణి ఒక్కసారి చూస్తున్నాం, ఎంత బాగుందో ఈ సంఘటన అనుకున్నారు వాళ్ళు. అందులో కొడుకు తల్లి పక్కన ఉండడం వేరు, తొడ మీద కూర్చుని ఉండడం వేరు. 8 సంవత్సరాల వయస్సు కలిగినట్లుగా కనపడుతున్న బాలుడు పార్వతీదేవి కుడి తొడ మీద కూర్చుని దర్శనమిస్తూ ఉంటే నిజంగా ఆ దృశ్యం అందంగా ఉంది, ఎవరినైనా కూడా ఆకర్షిస్తోందిట. ఈ కుర్రాడు కూడా అమ్మని ప్రేమగాని మిరాడు. కాసేపు ఒళ్ళు ఆడుకున్నాడు. ఎన్ని చేశాట, కుమార క్రీడయామాస శివోత్సంగేముదాన్విత, తల్లి తొడ మీద కూర్చుని ఆడుకున్నాడు, పాలు తాగాడు. ఇంతలో వాళ్ళ నాన్నగారికేసి తిరిగాడు. అందులో అర్ధనారీశ్వరుడు కదా వచ్చింది ఎప్పటికైనా శివుడు. ఆ అర్ధనారీశ్వరుడికి కుడివైపు ఏం కలిగిందిట, మెడలో పాము ఉంది. వాసుకిం శివకంఠస్థం పాణిభ్యాం సమపేడయతు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ కుర్రాడు వాసుకిని మెడ పట్టుకుని ఒక్క నొక్కు నొక్కాడు. శివుడి మెడలో వాసుకి అని ఒక సర్పం ఉంటుంది, ఆయన ఒళ్ళంతా పాములు కదా, ఆ పాముల్లో గొప్ప పాము వాసుకి. ఈ కుర్రాడు ఆడుకుంటూ ఆ వాసుకి యొక్క పీక పట్టుకోగానే వాసుకి కిక్ కిక్ అన్న మొదలుపెట్టాడు, నోట్లోంచి విషం కక్కుకున్నాడు. అప్పుడు తల్లి తప్పున ఆయన, ఆయన మీ నాన్నగారి ఆభరణం కంఠాభరణం మీ డాడీ గారి బాడీ మీద ఉన్నంత వరకు వాడిని జీడిలో పట్టి నొక్కేసావంటే ఇక వాడు బోడైపోతాడు అని విడిపించిందిట. పీడ ఎత్తండంలో సమపీడ ఎత్తు గట్టిగా నొక్కాడనమాట. అప్పటికి అర్థమైందిట వాసుకి, 8 ఏళ్ళ కుర్రాడు ఆడుకుంటున్నాడు, ఎవడ్రా వీడు, మా అమ్మవారి తొడ మీద కూర్చున్నాడు అని అహంకరించాను నేను. నా అహంకారం కనిపెట్టి, ఒరే నాకున్నది 8 ఏళ్ళు కదరా, ఉన్న 2 వేళ్లతో నొక్కితే నువ్వు చచ్చిపోతావురా, నా శక్తి ఎంత అని చూపించాడు. పార్వతీ పరమేశ్వరులారా, మీ కుమారుడి శక్తి తెలిసింది, ఇంత వాసుకిని నా కంఠమే ఒక్క నొక్కు నొక్కితే దెబ్బకి దిక్కు లేకుండా అయిపోయి నెత్తురు కక్కుకున్నానంతే. ఈతడు గట్టిగా ఇంకా పీడించి ఉంటే నేను ఉండను అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత వెంటనే దేవతలకేసి తిరిగా ఉన్నాడు. దేవతలారా, నాకు 1000 శిరస్సులు, నా 1000 పడగలతో ఒకేసారి ఇలా పలుకుతున్నాను. ఇతడు మహావీరుడు, శివుడు ఎంతవాడో అంతవాడు. ఇటువంటి పరాక్రమవంతుడు చేతులతో నొక్కితే భయంకర సర్పాలే పచ్చడైపోతాయి. తారకాసురుడెంత నిమిషంలో వాడు చస్తాడు, మీకు రాక్షస పీడ తొలగిపోతుంది అన్నాడు ఆయన. దయానిధి అయిన శంభుడు చిరునవ్వు నవ్వి, బాబు నా పిల్లలుగా ఉండబోతున్న వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఇప్పుడు నువ్వున్నావు, కొద్ది రోజులు ఇంకొక ఆయన కూడా వస్తాడు, మీరు సాధ్యమైనంత వరకు నా ఒంటి మీద ఉన్నటువంటి ఈ ఆభరణాలని ఆభరణముల కింద చూడండి, లేకపోతే ప్రమాదం అని ముచ్చటగా కొడుకు తల అలా దువ్వి, ఇక మీదట ఈ కంఠాభరణాలని అంగదాలని వీటిని మాత్రం పీడించొద్దు అన్నట్ట. ఇక ఇప్పుడు లోకాచారాన్ని అనుసరించి ఈ కుర్రవాణ్ణి దేవతలకి సేనాధిపతిగా అభిషేకించాలనుకున్నాడు శివుడు. ఓ అద్భుతమైనటువంటి సింహాసనాన్ని తీసుకొచ్చారు. అది సంపూర్ణముగా బంగారంతో తయారు చేయబడినటువంటి సింహాసనం. దానికి అన్ని రత్నములు తాపడం చేయబడ్డాయి. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది ఆ రత్న సింహాసనం. అటువంటి సింహాసనం మీద కుమారస్వామిని కూర్చోబెట్టారు. ఆయన ఆరు తలలతో ఉన్నవాడు మళ్ళీ ఇప్పుడు ఏకశిరస్కుడు అయ్యాడు. శిరస్సు మీద కిరీటం పెట్టే ముందు అభిషేకం చెయ్యాలి అని శాస్త్రం. సేనాధిపతిగా కానీ మహారాజుగా కానీ లేక ఏదైనా పదవిలో కానీ ఒక వ్యక్తిని నియమిస్తున్నప్పుడు నెత్తి మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టే ముందు ఏం చేయాలి? జలాలతో ఓషధులతో అభిషేకించాలి. ఇప్పుడు ఈ కుర్రవాణ్ణి కూడా అభిషేకించడానికి సిద్ధపడ్డారట. రత్న సింహాసనే రమ్యే వాసయామాస కార్తీకం వేదమంత్రాభిపూతైశ్చ సర్వతీర్థోదపూర్ణకై. రత్నాలు పొదగబడినది సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడికి అభిషేకం చేయడానికి బంగారంతో తయారు చేసి రత్నములు తాపడం చేసిన కుండలు కొట్టుకొచ్చారు. ఎన్నవి? 100 కుండలట. 100 సువర్ణ భాండాలు తెచ్చారు. ఈ భాండములలో గంగాజలం, నర్మదాజలం, గోదావరి జలం, విరజానదీ జలం, కృష్ణవేణీ జలం, ఇలా సమస్త నదీ నదాలు మొత్తం 88,000 నదీ నదముల జలములు అందులో పోశారట. మిశ్రిత జలం అది. ఇన్ని నదీ నదాలు ఒక్క చోట ఉండవు. భూలోకంలో, స్వర్గలోకంలో, పాతాళలోకంలో, ఆకాశంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి లోకాలలో, కైలాసంలో, వైకుంఠంలో ఉన్నటువంటి నదీ నద జలాలన్నీ అందులో పోశారనమాట. వైకుంఠంలో ప్రత్యేకంగా విరజ అని ఒక నది ఉంటుంది, ఆ నదీ జలం కూడా అందులో పెట్టారు. కైలాసంలో ప్రత్యేకంగా మందాకిని ఉంటుంది, స్వర్గంలో ఒక మందాకిని ఉంటుంది, పాతాళంలో భోగవతి అని ఒక నది ఉంటుంది. ఈ మొత్తం నదీ నద జలాలన్నీ అందులో పోశారు. పోసిన తర్వాత ఈ నీళ్లు చేత్తో పుచ్చుకొని బ్రహ్మ, విష్ణువు, బృహస్పతి, సప్త ఋషులు మొదలైన వాళ్ళు వేదమంత్రములు చదువుతూ ఉండగా శివుడు ఈ శతఘట జలము కుమారుడి శిరస్సును పోశాడు. ఆ నీళ్ళు అలా భూమి మీదకి కిందకి జారి భూలోకంలో వైతరణి అనే పేరుతోటి ఒరిస్సాలో ప్రవహించడం మొదలుపెట్టే. ఇప్పటికి కూడా ఒరిస్సాలో వైతరణి నది ఉన్నది. ఈసారి మీరు ఎప్పుడైనా పూరీ జగన్నాథం వెళ్ళినప్పుడు, భువనేశ్వర్ వెళ్ళినప్పుడు అటు వెళ్ళండి. భువనేశ్వర్ నుంచి దాదాపు ఒక 3-4 గంటలు ప్రయాణం చేస్తే ఈ వైతరణి అనేది కనపడుతుంది. మనకి ఒరిస్సాలో జాజ్పూర్ అనేటటువంటి ప్రాంతంలో కూడా ఈ వైతరణి ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఆ వైతరణి నదిలో స్నానం చేస్తే యమలోకంలో ఉన్న వైతరణి నదిలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వైతరణి కుమారస్వామికి శివుడు అభిషేకం చేయటం వల్ల ఏర్పడినటువంటి నది అట. అది భూమి మీదకి వచ్చి వైతరణిగా పిలువబడింది. తరణము అంటే దాటించుట, వితరణము పాపముల నుంచి దాటించున్నది, వైతరణి భయంకరమైన పాపములను తొలగించున్నది అని దానికి అర్థం అనమాట. అంత గొప్ప నది అది. మన అదృష్టవశాత్తు భూమి మీద ఉంది, ఒరిస్సాలో ఉంది. మేము కిందటి సంవత్సరం జనవరిలో అక్కడికి వెళ్ళాం, తీసుకెళ్ళాం కొంతమందిని. కిందటి సంవత్సరం కదా, అంతఃపురం సంవత్సరంలో పూరీ జగన్నాథంలో ఒకసారి భాగవత సప్తాహం చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఇలా కొన్ని క్షేత్రాలకి వెళ్ళాలండి అప్పుడప్పుడైనా. జీవితంలో ఏ యాత్ర చేయకపోతే చివరికి ఒకే ఒక్క యాత్ర చేస్తాం. ఆ యాత్రకు వెళ్ళకుండా ఉండాలంటే ఈ యాత్రలు అప్పుడప్పుడైనా చేయాలి. ఏమండి యాత్రలకు వెళ్ళలేమండి, మేము రిటైర్ అయిపోయామండి, ఓపిక లేదండి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? పురాణ యాత్ర చేయాలి. పురాణం వినడానికి వచ్చి కనీసం ఒక్కసారైనా గురువులకు ఎదురుగుండా కూర్చుని ఇలాంటి పవిత్ర పురాణాలు వింటే అప్పుడైనా వాడు కనీసం నరక యాత్ర చేయకుండా ఉంటాడు.